ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं दैवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवतीर उत्तम श्लोके भक्तिर भवति नैष्ठिकी। చదువుతున్నది శ్రీమద్ భాగవతము 11వ స్కందం 1వ అధ్యాయం శ్లోకం 5. ఏవం వ్యవసితో రాజన్ సత్య సంకల్ప ఈశ్వరః శాపవ్యాజేన విప్రాణాం సంజహరే స్వకులం విభుః। మంగళాచరణం చెప్పండి. ఓం అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః। శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం। వందేహం శ్రీగురున్ శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ। నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే। నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే। జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద। హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ। భాగవతంలో దశమ స్కందం అత్యంత ముఖ్యమైనటువంటి స్కందం. అందులో ఈ 4వ భాగం కృష్ణుడి యొక్క లీలలు పరిసమాప్తికి వచ్చినటువంటి భాగం. ఈ 4వ భాగంలో ప్రత్యేకత ఏమిటంటే, దశమస్కందం 3 భాగాల్లోనేమో కృష్ణుడు అనేక మంది రాక్షసులను సంహరించడం, అనేక మంది దుష్టులందరినీ కూడాను దుష్ట రాజులందరినీ కూడా పూర్తిగా అంతం పొందించడం, ఇలాంటివన్నీ కూడా మనం విన్నాం. కృష్ణలీలల్లో దుష్ట సంహారం ఒక పక్కన జరుగుతుంది, భక్త పోషణ ఇంకొక పక్క జరుగుతుంది. అలా ఈ 3 స్కందాలు అయిపోయిన తర్వాత అందులో శుద్ధభక్తి గురించి, గోపికల యొక్క దివ్యమైనటువంటి సేవాభావన గురించి ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఈ 4వ భాగానికి వచ్చేసరికి వినడానికే కష్టంగా ఉన్నటువంటి మాట ఏమిటంటే, మొట్టమొదటి అధ్యాయమే యదువంశానికి శాపం, అంటే యదువంశ నాశనానికి మొదలన్నమాట. ఇంతగా యదువంశం ఎవరిది? కృష్ణుడిదే. కృష్ణుడే ఉన్నటువంటి యదువంశ నాశనం, అది ఎలా సాధ్యమవుతుంది? కృష్ణుడే స్వయంగా అవతరించినటువంటి యదువంశం యొక్క నాశనం గురించి ఈ ప్రస్తావన. భగవద్గీతలో ఏమంటున్నాడంటే, కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అంటున్నాడు. కౌంతేయ, నా బదులు నువ్వు లోకానికి చాటింపు వేయి, దండోర వేయి. ఏమని? నా భక్తుడు ఎన్నడూ కూడా నశించడు అని. ఇక్కడ యదు వంశము నాశనం. శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో 4వ భాగంలో మనం చదువుకునేటువంటి సన్నివేశం అది. ప్రామాణికమైన ఆచార్యుల యొక్క ప్రత్యేకత ఇక్కడే మనకు కనిపించేది. శాస్త్రాలు మన పాటికి మనం చదువుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఒక ఆచార్యుడి యొక్క నిర్దేశం లేకుండా ఇలాంటి వాక్యాలు చాలా చోట్ల మీకు కనిపిస్తాయి. ఇది పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అక్కడేమో అర్జున అందరికీ చెప్పు నా భక్తుడు ఎన్నడూ నశించడని, ఎవరో ఎందుకు ఆయన వంశంలో వాళ్ళు నాశనం అయిపోతున్నారు ఇక్కడ యదు వంశం. పరస్పర విరుద్ధంగా అనిపిస్తుంది కదా. ఆచార్యుల యొక్క వ్యాఖ్యానం, వారి యొక్క భాష్యాన్ని మనం వినకపోతే దీని యొక్క అంతరార్థాన్ని ఎప్పటికీ మనం అర్థం చేసుకోలేక సరిగదా అపార్థం చేసుకుంటాం. బయట చాలా మంది భగవంతుడి గురించి అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కృష్ణుడి గురించి ఎంత అపార్థాలు చేసుకుంటూ ఉంటారంటే, ఎన్ని విపరీతార్థాలు తీసుకుంటూ ఉంటారంటే, వాళ్ళందరూ కూడా శాస్త్రాలు చదువుతారు. మరి శాస్త్రం చదువుకునే విషయం ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? చదువుతారు, కానీ దానికి ప్రామాణికమైనటువంటి భాష్యాన్ని, ప్రామాణికమైన గురువు యొక్క నిర్దేశాన్ని తీసుకోకపోవడం వల్ల అపార్థం చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ యదువంశానికి నాశనం అనేటువంటి సంకల్పం ఎవరు చేస్తున్నారు? భగవంతుడు సంకల్పించాడు. సత్య సంకల్ప ఈశ్వర ఈరోజు శ్లోకం చెప్తోంది. ఆయన సంకల్పం ఏమిటి? సత్య సంకల్పం. యదువంశ నాశనం సంకల్పం ఎవరు తలపెట్టారు? కృష్ణుడు తలపెట్టాడు. మరి ఆయన ఎవరంట? ఇక్కడ సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు? సత్య సంకల్ప ఈశ్వర. ఆయన సంకల్పం ఏదైనా కానీ అది సత్యమే. సత్యమేనంటే పరిపూర్ణమైనటువంటిది, దానిలోకి ఏ రకమైనటువంటి దోషము లేనటువంటిది. యదువంశ నాశన సంకల్పం చేసింది కృష్ణుడా? ఆయన చేసిన సంకల్పంలో ఏ రకమైనటువంటి దోషము లేదా? ఇది ఎట్లా అనంటే, అక్కడ ఆచార్యులు జీవగోస్వామి, భక్తిదాన సరస్వతి ఠాకూర్ల వారు మనకి చాలా వివరణ చెప్తున్నారన్నమాట. జీవగోస్వామి చెప్తున్న వివరణ ఏమిటంటే, ఈ యదువంశంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఎవరు? మీరు ఈ భాగవతం 10వ స్కందం ప్రథమ భాగం దగ్గరికి వెళ్తే ప్రథమ భాగంలో తెలుస్తుంది, బ్రహ్మదేవుడు దేవతలందరినీ కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరా దేవతలు అనంటే, చాలామంది స్వర్గలోకంలో సుదీర్ఘకాలం భక్తి యోగాన్ని చేసి భ్రష్టులైపోయినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారంట. ఎంతకాలము? సుదీర్ఘకాలం భక్తి చేసి భ్రష్టులైన వాళ్ళు అక్కడ ఉన్నారంట. వాళ్ళందరినీ బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించి మీరంతా కూడాను కృష్ణుడు అవతరించబోతున్నాడు కాబట్టి ఆయన లీలలో మీరందరూ అవతరించి ఆయన యొక్క లీలల్లో మీరు ఆయనకు సేవ చేసుకుంటూ అట్లా మీరు సంపూర్ణంగా తరించండి అని చెప్పేసి పంపించాడు. వాళ్ళందరూ కూడాను కృష్ణుడి యొక్క లీలల్లో పాలు పంచుకోవడానికి పవిత్రం కావడం కోసం అని చెప్పి యదువంశంలో జన్మ తీసుకున్నారు అనేక మంది. ఆ యదువంశంలో జన్మ తీసుకున్నటువంటి ఆ దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను కృష్ణుడి చేత ఇంతకాలం సాంగత్యం వల్ల ఎంతో పవిత్రులయ్యారంట వాళ్ళు. అలా పవిత్రులైనటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణుడు లీలలు సమాప్తి చేసే సమయం వచ్చేసింది. కృష్ణుడు లీలలు సమాప్తి చేసి వెళ్ళిపోతే, కృష్ణుడు దూరం అయిపోతే, కృష్ణుడు దూరమైనటువంటి ఆ అభావము, ఆ విరహవేదన చేత వాళ్ళు నిలవలేరు. వాళ్ళకి పిచ్చెక్కినట్టు అయిపోతుంది. కొద్దిమంది చూడండి, నిజంగా ఏం చేయలేని పరిస్థితుల్లో పిచ్చెక్కిపోతే ఏం చేస్తారంటే, అక్కడ ఏది ఉంటే అది తీసుకుని కొట్టేస్తారనమాట. ఆ విధంగా జీవకోసం అంటున్నారన్నమాట. ఈ యాదవ వంశంలో వాళ్ళు కృష్ణుడు గనక వెళ్ళిపోతే ఏం చేయాలో దిక్కుచోచలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని, శక్తిని పూర్తిగా ఉపయోగించేసి కృష్ణులనేటువంటి ఈ నేనెందుకు, ఈ ప్రపంచం ఎందుకు అని చెప్పేసి ప్రపంచాన్నే వాళ్ళు ఏదో చేసేసే అవకాశం ఉంది. అందువల్ల అది జరగకుండా కృష్ణుడే, నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బాధలు పడేది ఎందుకు? ముందు బాధలు పడకముందు వాళ్ళనే పంపించేస్తే తర్వాత నేను వాళ్ళ వెనకాల వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో, భక్తులకు ఆ వియోగాన్ని కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో సత్య సంకల్ప ఈశ్వర, ఆ భగవంతుడి సంకల్పము ఈ యాదవ వంశస్థులందరికీ కూడా కలహం అనేటువంటిది ఏర్పాటు చేశాడు. ఇంకో కారణం ఏం చెప్తున్నారు అంటే, ఆ ఉన్నటువంటి యాదవ వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకని? కృష్ణుడి వంశంలో ఉన్నారు వాళ్ళు, కృష్ణుడి వాళ్ళు, కృష్ణుడి మనుషులు. అందుకే ఎవరు వాళ్ళు జోలికి కూడా వెళ్ళరు. పోనీ వాళ్ళ స్వతహాగా చూస్తే కూడా వాళ్ళు ఎంతో శక్తివంతులు, చాలా చాలా శక్తివంతులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరు ఎవరు వాళ్ళని కలహం పెట్టుకోగలరు, ఎవరు వాళ్ళని నాశనం చేయగలరు? కనీసం వాళ్ళతో పోటీకే రాలేరనమాట వాళ్ళు ఎవరు. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ వంశస్థుల్ని, యాదవ వంశస్థుల్ని ఏదైనా చేయలేనంటే బయట వాళ్ళు వచ్చి ఎవరు ఏమీ చేయలేరు. వాళ్ళు ఏదైనా జరిగితే వాళ్ళలో వాళ్ళకి జరగాల్సిందే. ఆ కారణం చేత కృష్ణుడు చూశాడు, బయట నుంచి వచ్చి వీళ్ళతో పెట్టుకునేవాళ్ళు ఎవరు లేరు, వీళ్ళని పట్టుకునేవాళ్ళు లేరు, మరి ఇంకా ఏం చేయాలి, వీళ్ళని వీళ్ళు కొట్టుకునేటట్లు చేయాలి. స్వామి దానికి సంకల్పం చేసేసాడు. ఇంకో కారణం ఏం చెప్తున్నారు అంటే, భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారి గురువు గారు, ఉన్నటువంటి యాదవ వంశస్థుల్లో కొద్దిమంది మేము కృష్ణుడి వాళ్ళం, మేము కృష్ణుడు మనుషులం, మేము ఇలా మొదలుపెట్టి తర్వాత కృష్ణుడు మా వంశం వాడే, కృష్ణుడు మా మనిషే, ఏడు మొదలు ఏడ వెళ్తుంది చూడండి. మేము కృష్ణుడు వాళ్ళం అయిపోయి కృష్ణుడు మావాడే, మా వంశంలో వాడే కృష్ణుడు, కాబట్టి మాకేం ఎదురులేదు, తిరుగులేదు అని కృష్ణుడి యొక్క స్థానాన్ని తాము ఉపయోగించుకుంటూ వీళ్ళు గర్వం చెంది ఉన్నారంట. వాళ్ళు కృష్ణుడు ఉన్నంతసేపు పర్లేదు, కృష్ణుడు గనక తన స్వధామానికి వెళ్ళిపోతే వీళ్ళేం చేసే అవకాశం ఉంది, ఆ కృష్ణుడి పేరు ఉపయోగించుకొని ఆధిపత్యం చలాయించే అవకాశం ఉంది, ప్రపంచాన్ని అనవసరమైనటువంటి దుర్వినియోగపరిచే అవకాశం ఉంది. కృష్ణుడు గుర్తించాడు, నేను ఉన్న వంశంలో పుట్టానని చెప్పి నా పేరు ఉపయోగించుకొని వీళ్ళు గర్వితులై దుర్వినియోగం చేసే అవకాశం ఉంది, కాబట్టి ఆ అవకాశం వీళ్ళకి ఇవ్వకూడదు. ఇప్పుడు దాకా ఇంతకు ముందే కురుక్షేత్రం ముగిసింది, ఇంత కష్టపడి చేసిందంతా మళ్ళీ ఏమవుతుంది, బూడిదలో పోస్తుంది, పన్నీరు అయిపోతుంది. పాండవులంతా ప్రేరేపించి మొత్తం ప్రపంచానంతా ఏకం చేసి అర్జునుడిని ప్రేరేపించి అర్జునుడికి ఎన్నో ఉపదేశాలు చేసి అర్జునుడి చేత భయంకరమైనటువంటి యుద్ధం చేయించి అధర్మాన్ని పక్కకి తీసేసి ధర్మాన్ని గెలిపించి ఇంత చేసి నేను అదేదంటారు చూడండి, ఇంత బ్రతుకు బతికి ఇంటి వెనకాల అన్నట్టుగా మొత్తం అన్ని వంశ ప్రపంచంలో ఉన్నటువంటి రాక్షస వంశాలన్నింటినీ నేను నశింపజేసేసి కురుక్షేత్ర సంగ్రామంలో నా సొంత వంశము ధర్మాన్ని తప్పేటట్టు ఎందుకు చేయాలి నేను. అలాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు కూడాను పాడే అవకాశం ఉంది. ఒక్క చెడిపోయిన పండ బుట్టలో ఉంటే కూడా మిగతా అన్ని మొదలవుతాయి, కాబట్టి వద్దు, ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వద్దు. నా సాంగత్యంలో వీళ్ళు ఎంతో హాయిగా ఉన్నారు, ఇలా హాయిగానే వెళ్ళిపోని, నేను వెళ్ళిన తర్వాత వీళ్ళు చెడిపోయేది నాకు వద్దు, నేను వెళ్ళిన తర్వాత చెడిపోయేది నాకు వద్దు, కాబట్టి నేను వెళ్ళక ముందే మంచిగానే వీళ్ళని తీసుకెళ్లిపోతాను. మన పెద్దవాళ్ళు కదా సామెత వాడుతుంటారు, మంచి వాళ్ళని దేవుడు ఎక్కువ కాలం ఉంచడమ్మా అని చెప్పి చెప్తుంటారు. ఎందుకంటే ఉంటే వాళ్ళు చెడ్డవాళ్ళు వచ్చేసి వాళ్ళని కలుషితం చేసేస్తారంట. కలియుగంలో మంచి కన్నా చెడు ప్రభావం ఎక్కువ కదా, ఎవరైనా సరే కొంచెం త్వరగా కాలం చేస్తేనో అలాంటప్పుడు చెప్తుండేవారు అనమాట, మంచి వాళ్ళని దేవుడు ఎక్కువ కాలం పెట్టడు అనేసి. నందవెంకట ప్రభు అని ఒక భక్తుడు ఉండేవాడు, ఆయన కాలం చేసినప్పుడు కూడా కొద్దిమంది భక్తులు ఇమాట అన్నారు, అతను అమాయకత్వంతో ఉన్నాడు, ఇంకా అతను మనస్సు కలుషితం కాలేదు, భగవంతుడందుకు ముందుగానే ఆయన్ని తీసుకెళ్లిపోయాడు అని చెప్పి ఈ బయట సామెత వాడుతుంటారు, మంచి వాళ్ళని దేవుడు ఎక్కువ కాలం ఉంచడు అనేసి. అలా ఈ యాదవులందరూ కూడా చాలా మంచివాళ్ళు. ఆ మంచివాళ్ళు అనేటువంటి యాదవుల్ని భగవంతుడు ముందుగానే తీసుకెళ్లేటువంటి సత్య సంకల్పం చేశాడు, కాబట్టి ఇక్కడ వాళ్ళకి కలహం సంభవించబోతుంది అన్నమాట. ప్రభుపాదుల వారు దేవాదేవుడి కృష్ణ భగవానుడి పుస్తకంలో ఏం చెప్తారంటే, యాదవ వంశం వెళ్ళిపోవడం అనేటువంటిది ఏదైతే మీరు చూస్తున్నారో అది బాహ్య దృష్టికి మాత్రమే. సూర్యుడు సాయంకాలం అస్తమిస్తుంటే ఆయన వెళ్ళిపోతున్నట్టు కాదు, ఇంకో మళ్ళీ ఉదయించడానికే ఈ యాదవ వంశస్థులందరూ వెళ్ళిపోతున్నారంటే ఈ విధంగా వాళ్ళు మళ్ళీ కృష్ణుడు లీలలు చేసేటువంటి ప్రదేశంలో కృష్ణుడి కన్నా ముందుగా అవతరించడానికి, అంతేగాని ఇంకొక విషయం కాదు. కృష్ణుడు మళ్ళీ ఏదో లోకంలో దివ్యమైన లీలలు చేయబోతున్నాడు. ఆయన వెళ్ళడానికి ముందుగా వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి భగవంతుని ఆహ్వానించడానికి, స్వాగతం కృష్ణ అని చెప్పి చెప్పడానికి ముందుగానే వెళ్ళిపోతున్నారు అని ప్రభుపాదులు వారు చెప్పారన్నమాట. వీటిలో నుంచి ఒక ముఖ్యమైనటువంటి విషయము మనకి భక్తిదాన సరస్వతి మహారాజు ఎలా చెప్పుకుంటూ వచ్చారంటే, వాళ్ళంతా యదు వంశస్థులు, కృష్ణుడు భక్తులు కదా. కృష్ణుడు భక్తులు అని అంటే కృష్ణుడు వాళ్ళు, కృష్ణుడు మనుషులు, వాళ్ళ బయట నుంచి ఎవరు ఏమీ చేయలేరు. ఏదైనా జరిగితే, ఏదైనా చేస్తే వాళ్ళలో వాళ్ళకి జరగాల్సిందే. వాళ్ళ వంశం కూలాలి అని అంటే వాళ్ళలో వాళ్ళకి ఏదైనా సంభవించాల్సిందే. ఆయన వైష్ణవ సమాజం గురించి చెప్తూ అన్నారు, అలానే మన వైష్ణవ సమాజంలో కూడా మనల్ని ఎవరన్నా బయట నుంచి వచ్చి ఏదైనా చేయాలంటే ఏమీ చేయలేరు. ఏదైనా జరిగితే అది లోపల నుంచి జరగాల్సిందే. లోపల అంతఃకలహాల ద్వారా అది చీలిపోవాలి తప్ప బయట నుంచి వచ్చి ఎవరు బలమైనటువంటి దృఢమైనటువంటి వైష్ణవ సమాజాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఇదే మాటను గుర్తుకు తెచ్చుకుంటూ ప్రభుపాదుల వారు అన్నారనమాట. వారి చివరి సమయాల్లో శిష్యులతో అన్నారనమాట, ఈ ఇస్కాన్ అనే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని ఎవరు వచ్చి ఏమీ చేయలేరు. బయట నుంచి ఎవరు ఏమీ చేయలేరు. ఏదైనా చేయగలిగితే మీరే చేయాలి అని చెప్పి అన్నారు శిష్యులతో. అదేంటి ప్రభుపాద అన్నారు, అంతే మరి. బయట నుంచి వచ్చి ఇస్కాన్ సంస్థను ఎవరు ఏమీ చేయలేరు. ఇదేదన్నా విచ్ఛేదం జరగాలన్నా, శైథిల్యం రావాలన్నా, ఏదన్నా వైవిధ్యం జరగాలన్నా అదంతా ఎవరి ద్వారా జరగాలంటే లోపల ఉన్న మీ ద్వారానే జరగాల. కాబట్టి మీరు అలా జరగకుండా చూసుకునే బాధ్యత మీది. కాబట్టి మీరందరూ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగండి. ప్రభుపాదుల వారు పదం ఉపయోగించారు, ఏమన్నారు దాన్ని, మిషనరీ స్పిరిట్. మిషనరీ స్పిరిట్, ఉద్యమ స్ఫూర్తితో మీరు ముందుకెళ్ళండి. అంటే ఈ ఇస్కాన్ అయిన ఉద్యమం ముందుకెళ్ళడానికి ఏం అవసరమో అది చేయడానికి ప్రయత్నించండి. వేరే వేరే విభిన్నమైనటువంటి పూర్వపరాల నుంచి, విభిన్నమైనటువంటి సంస్కృతుల నుంచి వచ్చారు కాబట్టి సహజంగానే కాస్త మనోవిభేదాలు అనేటువంటి ఉండొచ్చేమో, కానీ ఉద్యమ స్ఫూర్తిని చూసి ముందుకెళ్ళిపోండి. ఆ ఉద్యమ స్ఫూర్తి అనేది మీలో ఉంటే ఎప్పటికీ కూడా ఏమవుతుందనంటే ఇస్కాన్ అనేటువంటి సంస్థ అలా ముందుకెళ్తుంది అని చెప్పేసి అన్నారు. కాబట్టి యదువంశస్థుల గురించి ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన గుణపాఠం ఏమిటనంటే, వీళ్ళు కృష్ణుడు మనుషులు, వీళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. కానీ వాళ్ళకి లోపల లోపలే చిన్న కలహం వచ్చింది. చిన్న కలహం, అది ఎప్పుడు మోహం వల్ల వచ్చినటువంటి కలహం అది. ఆ చిన్న కలహం చేత ఏమైంది, మొత్తం వంశం వంశమే నాశనం అయిపోయింది అన్నమాట. అలానే భక్త సమాజంలో, వైష్ణవ సమాజంలో బయట నుంచి ఎవరు వచ్చి మనల్ని ఏమి చేసేది లేదు. మనలో, మన మధ్య అంతకలహాలు అనేటువంటివి ఎక్కడికైనా సరే దారితీస్తాయి అని దీన్ని హెచ్చరికగా ఒక ఉదాహరణ చెప్తున్నారు. భారతదేశం అనేక అనేక సంవత్సరాలు పరదేశీయుల కింద దాస్యం చేసింది కదా, చాలా సంవత్సరాలు. అది రకరకాలు, ఆంగ్లేయులనండి, లేకపోతే ఇంకా వేరే ఇతరత్ర రాజులనండి, ఎవరైనా కానీ అలా దాస్యం చేయడానికి కారణం ఏంటని చెప్పేసేసి దాని గురించి ఒక చిన్న పరిశోధన చేస్తే చరిత్రలో, చరిత్ర ఏం చెప్తుంది అనంటే, అధికార కాంక్ష వల్ల అవతలవాడు ఎలా వచ్చాడంటే, వచ్చేటప్పుడు భారతదేశంలోకి ప్రవేశించేటప్పుడు ఒకడు ఒక రాజ్యానికి ఒకడు రాజుగా ఉంటాడు. వాని కింద కొద్దిమంది అనుయాయులు ఉంటారు. ఈ అన్యాయుల్లో ఒకడికి రాజ్యాకాంక్ష ఉంటుంది. అతనికి ఇతను తీసేసి ఆ స్థానంలో తాను కూర్చోవాలని చెప్పేసి పదవీకాంక్ష ఉంటుంది. అతనికి ఆ రాజ్యంలో ఉన్నటువంటి లోపాలు, లేకపోతే ఏవైతే లూప్ హోల్స్ అంటాం కదా, అవన్నీ తెలుసుంటుంది. వీళ్ళు బయట నుంచి వచ్చే రాజులు ఏం చేసేవాళ్ళంటే, ఇడారా అని చెప్పి నీకు రాజుగా ఇస్తాం మేము, నువ్వు మాకు సహాయం చేసేసి ఆయన్ని పతనం చేయడానికి నువ్వు మాకు దోహదం చేయి, సహాయం చేయనిది. ఇతను ఏం చేసేవాడు, వాళ్ళకి, పరదేశీయులకి, పరాయి రాజులకి సహాయం చేసేవాడు. వాళ్ళు ఏం చేశారంటే ఆ రహస్యాలని తెలుసుకుని ఇతని అతను కొట్టేసేవారు. కొట్టేసిన తర్వాత ఇతను నిలబెట్టాలి కదా, ఇతను నిలబెట్టేవాళ్ళు కదా, ఇతను కూడా కొట్టేసేవాడు. కొట్టేసి మొత్తం దేశం అంతా, ఆ రాజ్యం అంతా వాళ్ళ స్వాధీనం చేసుకునేసేవాళ్ళు. ప్రతి చోటకి వెళ్ళేది, ఎవరు ఎవరు వీక్ పాయింట్, ఎవరు బలహీనంగా ఉన్నారో, ఎవరికి పదవి కాంక్ష ఉన్నదో పట్టేది. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా రహస్యాలను తెలుసుకునేది, దండెత్తేది, దండయాత్ర చేసి రాజుని ఓడించేసేది. తర్వాత నాకు రాజ్యం ఇస్తారా, మన దగ్గరికి వస్తే తిరుచ్ఛేదనం చేసేసేది, లేదనంటే సామంత రాజు కింద తమ యొక్క బానిసగా పెట్టుకునేది. ఇలా దేశం అంతా మొత్తం ఆక్రమించేస్తారను. అంటే ఇక్కడ ఏమవుతుంది, అంతఃకలహం అనేటువంటిది లేదా అంతర్యుద్ధం అనేటువంటిది అది ఎక్కడికైనా సరే దారి తీయచ్చు. యదువంశం యొక్క చరిత్ర ఈ హెచ్చరిక మనకు చేస్తుంది అంటున్నారు భక్తిదాన సరస్వతి ఠాకూర్. ఇంకొక గుణపాఠాన్ని ఇక్కడ నేర్చుకోవాల్సింది, యదువంశం ద్వారా నేర్చుకోవాల్సింది ఏమిటి అనంటే, యాదవ వంశం చాలా సంపన్నమైనటువంటిది, చాలా శక్తివంతమైనటువంటిది. కానీ ఈ ప్రపంచంలో ఎంత శక్తి ఉన్నా, ఎంత సంపన్నం ఉన్నా ఎంతకాలం ఉంటుంది చెప్పండి? అవన్నీ ఒకరోజుకి పోవాల్సిందే అనేటువంటి వైరాగ్య భావాన్ని మనకు నేర్పించడానికి యదువంశ నాశనం చరిత్ర భగవంతుడు సంకల్పం చేశాడంట. అంటే భగవంతుడు చేసే లీలలో ప్రతిదానికి ఒక గుణపాఠం ఉంటుంది. పూతననే రాక్షసుని ఆయన సంహరించాడు అని అంటే దానివల్ల మన గుణపాఠం ఏంటంటే, ఆ పూతననే రాక్షసు వచ్చేసి కపట గురువుకి ప్రతినిధి అనమాట. ఆ కపట గురువు ఎవరు అనంటే కపట మనస్సు. సో ఈ కపట మనస్సుని మనం ఎప్పుడు కూడాను గమనిస్తూ ఆ కపట మనస్సును మనలోంచి తీసివేయడానికి, మనలో నుంచి హతమార్చడానికి పూతన సంహారం లేదా చదివి మనం తెలుసుకోవాలంట. అలా కృష్ణుడు చేసిన ప్రతి ఒక్క రాక్షస సంహారం కూడా మనలో ఉన్నటువంటి ఒక్కొక్క అనర్థాన్ని తెలియజేస్తుంది అనమాట. యదువంశ నాశనం అనేటువంటి ఈ లీల కూడా మనకి భౌతిక జగత్తు పట్ల వైరాగ్యాన్ని తెలియజేయడానికి ఉద్దేశించబడింది. ఈ భౌతిక జగత్ అనేటువంటిది ఇది ఈ రోజు నుండి రేపు పోయేటువంటిదే. ఎంత పెద్ద అధికారి అయినా కావచ్చు, ఎంత పెద్ద అంగబలం అర్ధబలం అయినా ఉండొచ్చు, ఎంత శక్తివంతులైనా ఉండొచ్చు, ఒకరోజుకి అవన్నీ కూడా దూరం కావాల్సిందే. ఒకప్పుడు ఎవరో ఒక అతను బాక్సింగ్ లో చాలా పెద్ద ఛాంపియన్ ఒక అతను ఉండేవాడు అన్నమాట, చాలా పెద్ద ఛాంపియన్, బహుశా మహమ్మద్ అలీ అనుకుంటున్నాను. అతను అతను అనేవాడంట, అక్కడ ఎక్కడ బాక్సింగ్ రింగ్ లో నిలబడి, నాకన్నా శక్తివంతుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అని చెప్పేసి భుజాలు ఎగరేస్తుండేవాడంట. కొద్ది కాలం తర్వాత అతనికి ఏమైందనంటే వణుకుడు రోగం వచ్చేసింది, కనీసం పార్కిన్సన్ డిసీజ్. కనీసం తను తాగేటువంటి కప్పును కూడా పట్టుకోలేడు అనమాట, కనీసం పెన్ను తీసి పెన్ను రాయడానికి కూడా వణికిపోతుంది, రాయలేడు. ఇంక ఇలా అనలేడు, ఇలా అనాల్సిందే. అంటే ఏంటి, ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు, శాశ్వతం కాని విషయం మీద నువ్వు అనవసరంగా శాశ్వతమైనటువంటి ఆశలు పెట్టుకోవద్దు, వైరాగ్యాన్ని నువ్వు తీసుకోవాలి అని చెప్పడానికి ఈ యదువంశ సంహారం అనేటువంటి లీల మనకు తెలియజేస్తుంది. యాదవ వంశస్థులు వాళ్ళు చాలా పెద్ద గొప్పవాళ్ళు, శక్తివంతులైనా కూడా ఏమైంది, అవన్నీ కూడా చూస్తుండగానే మొత్తం అన్ని కూడా దూరం అయిపోయినాయి. ఆ వైరాగ్యాన్ని మనం తెచ్చుకోవడానికి కూడా కృష్ణుడు ఈ లీల చేశాడు అని చెప్పేసి అంటారు. దీని నుంచి ప్రభుపాదుల వారు ఇస్తున్నటువంటి వివరణ ఏంటంటే, తర్వాత శ్లోకాల్లో తర్వాత భాష్యంలో కృష్ణుడి వంశంలో జన్మించాం కదా అని చెప్పేసి మేము కృష్ణుడి వాళ్ళము, ఇదైనా కొంచెం పర్లే, కృష్ణుడే మావాడు, కృష్ణుడే మా వంశంలో వచ్చాడు, ఇలాంటివన్నీ కూడా చెప్పడం ఏంటనంటే అర్హత లేకుండా స్థానాన్ని ప్రకటించుకోవడం అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంటారు బయట మనం ఎప్పుడైనా ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుంటారు, ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారనమాట, మేము యాదవాసండి, కృష్ణుడు మావాడే అని చెప్పి అంటుంటారు. యాదవాస అండి మంచిదే, కానీ మీరు మాధవాస, మాధవాస అంటే మాధవుడి వాళ్ళ, అంటే మాధవతిథి భక్తి జనని అనేసి మనం ఏకాదశ గురించి చెప్తాం. ఏకాదశి పేరు మాధవతిథి, ఏకాదశి పాటిస్తూ నామజపం చేస్తూ మీరు యాదవాసే, కానీ మాధవాస ఒక ప్రశ్న వేసుకోవాలి. అదృష్టవంతులే, ఆ వంశంలో జన్మించినందుకు చాలా అదృష్టవంతులే. ఆ అదృష్టాన్ని నిలబెట్టుకున్నామా, నిలబెట్టుకున్నప్పుడు అప్పుడు మనం ధైర్యంగా ప్రకటించవచ్చు మేము కృష్ణుడి యొక్క వంశస్థులం అని చెప్పేసి. అలానే కొద్దిమందికి మనము బృందావన లీల దేవి చెప్పినప్పుడు నంద మహారాజ యశోద గురించి చెప్తూ ఉంటాం. వాళ్ళంతా కూడాను నంద మహారాజ యశోద వాళ్ళు వచ్చేసి సహజంగా వాళ్ళు వర్ణాశ్రమ ధర్మంలో వైశ్యులు అనమాట. వాళ్ళ గురించి ఉపన్యాసంలో ఒకసారి నేను ఉపన్యాసం చెప్పినప్పుడు అప్పుడు ఒకళ్ళు వచ్చారనమాట, వచ్చేసి నంద మహారాజ యశోద మా వంశస్థులేనండి, మేము వైశ్యాసం అని చెప్పి అన్నారు. మంచిదే, వైష్ణవాస, వైష్ణవానంటే భగవన్నామ జపం చేస్తూ భగవంతుని నిత్యము సేవిస్తూ భగవంతుని యొక్క బోధనలు అయినటువంటి భగవద్గీత భాగవతం రోజు కూడా చదువుతూ దాన్ని 10 మందికి చెప్తూ ఉంటే అతను వైష్ణవుడు. ముఖ్యంగా ఇక్కడ కృష్ణుడు యాదవ వంశస్థుల్ని నాశనం చేయడం వెనకాల అంతరార్థం ఏంటంటే, ముందు ముందు మేము కృష్ణుడు వంశం వాళ్ళని చెప్పి చెప్పుకొనేసి వాళ్ళ ఆ స్థానాన్ని దుర్వినియోగం చేయకూడదు. అలానే మనం భౌతికమైనటువంటి జగత్తులో అనేక అనేక జన్మలు తీసుకొని ఉన్నాం. ఇందులో భగవత్ సంబంధమైన జన్మలు బ్రాహ్మణ జన్మ కావచ్చు, క్షత్రియ జన్మ కావచ్చు, వైశ్య జన్మ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడాను కృష్ణ సంబంధమైనటువంటివి, కృష్ణు నుంచి వచ్చినటువంటివి. మమైవ వంశో జీవలోకి అని చెప్తున్నారు. అందరూ కృష్ణుడికి అంశులం కాబట్టి అందరం కృష్ణుడు వంశం వాళ్ళమే. కొత్తగా చెప్పేది ఉంది అందులో? అందరం కృష్ణుడికి అంశులమే కదా, అందరూ భగవంతుని బిడ్డలే, అంటే అందరూ భగవంతుని యొక్క వంశస్థులే. బృందావనం అందరిది, గోవిందుడు అందరి వాడే, అందులో ఏం వ్యత్యాసం లేదు. కానీ నిజంగా గోవిందుని మన జీవితంలోకి మనం తీసుకున్నామా లేదా అనేది ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్తున్నారంటే, చైతన్య మహాప్రభు అవతరించినప్పుడు కూడా ఆయన ఈ విషయంలో చాలా జాగ్రత్త పడ్డారు. ఎంత జాగ్రత్త పడ్డారు అంటే, చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య ముగ్గురు కూడా మా తర్వాత వచ్చేటువంటి వాళ్ళు మా పేరు చెప్పుకొని వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేయకూడదు, గుణాలున్నటువంటి వాళ్లే నిజమైన గురువులుగా గుర్తించబడాలి తప్ప వంశంలో పుట్టినంత మాత్రం నిజమైన గురువులు కాదని చెప్పడానికి, చైతన్య మహాప్రభు ఆయన లక్ష్మీప్రియ విష్ణుప్రియ రెండు వివాహాలు చేసుకున్నా గానీ ఆయన సంతానానికి అవకాశం ఇవ్వలేదు. ఆయన నిత్యానంద ప్రభు ఆయనకు వీరభద్రాచార్య ఒక్కరున్నారు, ఆ వీరభద్రాచార్య ఒక్కరే ఆయన సంతానం. అంటే నిత్యానంద ప్రభు కూడాను ఇద్దరు పిల్లలు జన్మిస్తారు, ఇద్దరు కూడాను చనిపోతారనమాట. అది కూడా సత్య సంకల్ప ఈశ్వరహేనే, మళ్ళీ భగవత్ సంకల్పం వల్లే. అది అబ్రహం ఠాకూర్ అని చెప్పేసి ఆయన వస్తాడు, ఆయన ఎవరికైతే నమస్కారం చేస్తారో వాళ్ళు గనక భగవద్ అవతారం అన్నా ఉండాలి, భగవద్ అనుగ్రహి అన్నా ఉండాలి, లేకపోతే వాళ్ళు పేలిపోతారు, చనిపోతారు. నిత్యానంద ప్రభుకి మొట్టమొదటి కుమారుడు పుట్టినప్పుడు అబ్రహం ఠాకూర్ని ఆహ్వానిస్తాడు, అబ్రహం ఠాకూర్ వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తాడు, వాంఛా కల్పత అరుబచ్చి అని, అంతే తప, చనిపోతాడు ఆయన. అందరు గొల్లుమని ఏడుస్తారు. మళ్ళీ నిత్యానంద ప్రభు రెండవ సంతానం వచ్చినప్పుడు భార్యలు చెప్తారు ఆయన విలువమాకండి అనేసి, అనగానంటే సరే అంటాడు, ఆయన మాత్రం వచ్చేస్తాడు. అదేంటి పిలవని పెళ్లికి వచ్చేసావు, పిలవని పేరంటానికి వచ్చినట్టు అని అంటే, పిలవక్కర్లేదు వైష్ణవులు, ఏమి దేవుడి కార్యానికి పిలవక్కర్లేదు, అందరూ బంధువులే కాబట్టి నేను వచ్చేసాను అంటాడు. పిల్లోడు ఎక్కడ అంటాడు, తిన్నగా వెళ్ళేసి పిల్లోడికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు, తప. సత్య సంకల్ప ఈశ్వర, అది మనం అర్థం చేసుకోవాలి. మూడో బిడ్డ జన్మిస్తాడు, ఆయన మళ్ళీ వస్తాడు, వచ్చినప్పుడు నమస్కారం చేస్తాడు అనమాట. నమస్కారం చేసినప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ పిల్లాడు నవ్వుతూ ఉంటాడు. అభిరామ్ ఠాకూర్కి ఆశ్చర్యమైపోయి మళ్ళీ నమస్కారం చేస్తాడు, ఆయన ఇంకా నవ్వుతూ ఉంటాడు. మళ్ళీ మూడోసారి నమస్కారం చేస్తాడు, ఇంకా నవ్వుతూ ఉంటాడు ఆ పిల్లాడు. అప్పుడు అభిరామ్ ఠాకూర్ బయటికి వెళ్ళి గట్టిగా అరుస్తాడు అనమాట. ఏమంటాడంటే, వైష్ణవులారా, మీలో ఎవరైనా చైతన్య మహాప్రభుని దర్శనం చేసుకోకుండా ఉంటే, చైతన్య మహాప్రభు దర్శనం నాకు లేదని బాధపడుతుంటే, రండి రండి, చైతన్య మహాప్రభు మళ్ళీ ఆవిర్భవించాడు. ఎలా? వీరభద్రాచార్య రూపంలో. సో ఆయన పేరు వీరభద్రాచార్య. నిత్యానంద ప్రభు ఆ వీరభద్రాచార్యుడికి సంతానం ఎవరైతే ఉన్నారు కదా, వాళ్ళని ఆయన తన యొక్క వంశీయులుగా గుర్తించలేదు. అదేంటి, వీరభద్రాచార్యుడి సంతానమే కానీ ఆయన తన యొక్క వంశీయులుగా గుర్తించలేదు. అద్వైతాచార్యుడికి కూడా ఆరు మంది బిడ్డలు, ముగ్గురిని ఆయన వీళ్ళు నా యొక్క సంతానమే కాదని తీసేశాడు, ఎందుకంటే వాళ్ళు భక్తి చేయడానికి ఏమాత్రం సుముఖత చూపించలేదు. పైగా వైష్ణవులు వచ్చే వైష్ణవులను విమర్శించడం నేర్చుకున్నారు. మిగతా ముగ్గురులో అచ్యుతానంద, ఇంకొక ఇద్దరు కుమారులు. అచ్యుతానంద అనేటువంటి ఆయన, ఆయనకి సంతానం లేదు. అద్వైతాచార్య వీళ్ళనే తన వంశీయులుగా చెప్పారు తప్ప తర్వాత వచ్చేవాడిని తన వంశీయులుగా చెప్పలేదు ఆయన. చైతన్య మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత కొద్దిమంది మేము నిత్యానంద ప్రభు వంశస్థులు అని చెప్పి జాతి గోసాయిలు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేయాలన్నా మేమే చేయాలి, నామ జపం చేయాలన్నా మేమే చేయాలి, వేరే ఎవరు కూడా ప్రచారం చేయడానికి లేదు, వేరే ఎవరు కూడా నామం చెప్పడానికి లేదు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ప్రచారం చేసి చాలా సంవత్సరాలు వాళ్లే ఆధిపత్యంలో ఉన్నారు. అసలు భగవద్భక్తిని బయటికి రానిలేదు వాళ్ళు, వాళ్ళు సక్రమంగా ఆచరించలేదు, బయటికి రానిలేదు. కానీ మేము నిత్యానంద ప్రభు వంశస్థులం, జాతి గోస్తాయి అని చెప్పుకొని వాళ్ళ యొక్క అధికారం పెత్తనం చలాయించారు. భక్తివినోద్ ఠాకూర్ వచ్చిన తర్వాత తీసేశారు. భక్తిజ్ఞాన సరస్వతి ఠాకూర్ వచ్చిన తర్వాత పూర్తిగా తీసేశారు. ప్రభుపాద గారు అంటున్నారు, మా గురువు గారు రాబట్టి ఆ జాతి కోసాల శకం అంతరించిపోయింది. భక్తి ఎవడైతే చేస్తాడో, భగవద్భక్తిలో ఉన్నటువంటి లక్షణాలను ఎవరైతే కలిగి ఉంటారో ఆయనే గురువు. అంతే షట్కర్మ నిపుణో విప్రహ మంత్ర తంత్ర విశారద అవైష్ణవో గురుర్ నస్యాద్ వైష్ణవో స్వపచో గురు. నీకు షట్కర్మలన్నీ తెలిసి మంత్రాలు తంత్రాలన్నీ తెలిసిన విశారదుడు అయి ఉండొచ్చు, కానీ అవైష్ణవో నువ్వు వైష్ణుడు కానట్లయితే గురుర్ నస్యాద్ నువ్వు గురువు కాదు. వైష్ణవో నువ్వు వైష్ణుడు అయితే స్వపచో సునక మాంసం తినేటువంటి చండాలని కుటుంబంలో పుట్టినా గాని గురువు నువ్వు గురువు కావడానికి అర్హుడివి. ఈ విషయాన్ని ఇంత ప్రత్యక్షంగా వాళ్ళు నిరూపించారన్నమాట. మీరు గమనిస్తే ఈ విషయాన్ని ప్రభుపాదుల వారి యొక్క జీవితంలో కూడా అదే నిజమవుతుంది. చూడండి, ప్రభుపాదుల వారు అంటున్నారు, నేను చిన్నప్పటి నుంచి కూడా చక్కగా వైష్ణవుల కుటుంబంలో పుట్టి పెరిగాను, ఆ వైష్ణవుడు కావాల్సిన లక్షణాలన్నీ సంపాదించుకున్నాను, తర్వాత కాలంలో వైష్ణవ అనుగ్రహం చేత ఒక పెద్ద ఆధ్యాత్మిక సంస్థను స్థాపించాను, గురువు అయ్యాను, పరంపరలో దీక్షలు ఇచ్చాను, బానే ఉంది. ఇప్పుడు మీరు కూడా గమనించండి, ప్రభుపాద వంశస్థులు ఉన్నారు, ప్రభుపాదుల వారి బిడ్డలు. ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, పేరుకి నా వంశంలో వాళ్లే గాని వాళ్ళు ఇస్కానికి వంశస్థులు కాదు అని చెప్పన్నారు. అంటే ప్రామాణికమైన వైష్ణవ పరంపరకి వాళ్ళు వంశస్థులు కాదు, పేరుకి నా బిడ్డలే, కానీ ఎవరు కూడా స్థిరమైనటువంటి భక్తి చేయడం లేదు, స్థిరమైన భక్తులు కావాల్సిన లక్షణాలు వాళ్ళు కలిగిలేరు. కాబట్టి నా నిజమైన బిడ్డలు ఎవరంటే, నా కోసం వాళ్ళ జీవితాన్ని ప్రాణాన్ని సర్వస్వాన్ని అర్పించినటువంటి ఈ పాశ్చాత్య భక్తులు ఎవరైతే ఉన్నారో నా శిష్యులు, వీళ్ళు నా వంశస్థులు అన్నారు. నా కడుపును పుట్టిన బిడ్డలు నా వంశస్థులు కాదు. వైష్ణవ ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం నేను అమెరికా వెళ్ళినప్పుడు నా కోసం జీవితాన్ని త్యాగం చేశారు. చూడండి, ప్రాణాలు త్యాగం చేశారు రష్యాలో వాళ్ళు, ఆ శిష్యులు నా వంశస్థులు. అంతేగాని నా కడుపును పుట్టిన వాళ్ళు కాదు. అందుకే మీరు ఇస్కాన్లో కూడా చూడండి, మనము ప్రభుపాదుల వారి వంశస్థులుగా ఎవరిని గుర్తిస్తున్నాము? ఆయన కోసం జీవితం ధారపోస్తున్నటువంటి మహారాజులు సన్యాసుల్ని మనం గుర్తిస్తున్నాం. ప్రభుపాద వంశస్థులు ఎవరైనా వస్తే గౌరవిస్తాం, గౌరవిస్తాం. ఆయన ప్రభుపాదుల వారు మనవడంట, ముని మనవడంట, కుమారుడంట అని చెప్పి గౌరవిస్తాం. అంతేగాని మనం మన ఆధ్యాత్మిక గురువులకు ఇచ్చేంత ఉన్నతమైనటువంటి స్థానం మనం వాళ్ళకి ఇవ్వడం లేదు. చూడండి, మరి వాళ్ళు ప్రభుపాదకి వంశంలో వచ్చిన వాళ్ళు. ఈ సత్యాన్ని నిరూపించడానికి ఆనాడు యదువంశ నాశనం జరిగిందనమాట. అంటే భగవద్ వంశంలో కానీ ఆచార్యుని వంశంలో కానీ పుట్టగానే సరిపోదు, ఆ లక్షణాలను సంపాదించుకున్నటువంటి వాడే వాళ్ళకి నిజమైన వంశస్థుడు. కృష్ణుడు వంశంలో నువ్వు జన్మించగానే కాదు, ఆ కృష్ణుడు చెప్పిన గుణగణాలను కలిగి ఉంటే నువ్వు కృష్ణుడు వంశస్థుడివి. ఆచార్యుల వంశంలో పుట్టగానే నువ్వు సరిపోదు, ఆ ఆచార్యుడికి గుణగణాలను కలిగి ఉంటే నువ్వు తర్వాత ఆచార్యుడు. ప్రభుపాదుల వారి ఉదాహరణ ఎంత చక్కగా చెప్తారు. జడ్జి ఉన్నాడు కోర్టులో, జడ్జి కుమారుడు జడ్జి అయిపోతాడా? అతను చదవాలి, దానికి అర్హత సంపాదిస్తే అవుతాడు, లేకపోతే లేదు. కాబట్టి ఇక్కడ గుణాన్ని బట్టి మీరు నిర్ణయించండి కానీ కులాన్ని బట్టి వేషాన్ని బట్టి కాదు అని చెప్పడానికి యదువంశ నాశనం యొక్క ముఖ్యమైన అంతరార్థం అన్నమాట. గుణాన్ని బట్టి, గుణధారణ ముఖ్యం, గుణధారణ ముఖ్యం అన్నమాట. అందువల్ల కృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటి బ్రాహ్మణ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో, శమో ధమో తపస్సౌచం క్షాంతిరార్జవం ఏవచ్చ జ్ఞాన విజ్ఞాన మాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం, ఆ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి నిజంగా ఆ లక్షణాలని సంపాదించుకున్న వ్యక్తే అర్హుడు అన్నమాట. ఈ లోపల ఈ యదువంశ నాశనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, సత్య సంకల్ప ఈశ్వర, ఈశ్వర సంకల్పం వల్ల జరిగింది. ఈరోజు జయదేవ గోస్వామికి తిరుభావ దినోత్సవం. హరిహరిబో. ఆయన జీవితంలో కూడా మీరు చూస్తే చిన్నప్పటి నుంచి ఆయనకి చదువు సంధి కన్నా కూడా భగవద్భక్తి ఎక్కువగా ఆసక్తి ఉండిందంట. ఆయన పుట్టడంగానే కేవమని ఏడ్చే బదులు కృష్ణ అని ఏడ్చాడంట. ఆయన మొట్టమొదటి అక్షరాలు నేర్చుకునేటప్పుడు కూడా ఆయన అమ్మ ఇలాంటి బదులు కృష్ణ అని నేర్చుకున్నాడంట. ఆయన చిన్నప్పటి నుంచి కూడాను భగవంతుని యొక్క కథలు, భగవంతుని యొక్క సన్నివేశాలు, లీలలు అంటే ఇష్టపడేవాడు. పాఠశాల అందరినీ కూడా తీసుకెళ్లిపోయేసి వాళ్ళకి భగవత్ కథలు చెప్పేవాడు. ఒకసారి భగవత్ కథలు చెప్పుకుంటూ రామాయణం చెప్పుకుంటూ రామాయణంలో హనుమంతుడు సన్నివేశం చెప్పుకుంటున్నారు. హనుమంతుడు ఏం చేశాడు అంటే సీతాన్వేషణ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లంక దహనం చేశాడండి. ఆ లంక దహనం డెమాన్స్ట్రేషన్ చేయాలని చెప్పేసి ఒక అరటి తోట ఎంచుకుని అరటి తోట తగలబెట్టేశాడు. అది తెలిసి అరటి తోట లభోదీపం అని చెప్పి వచ్చి జయదేవ గోత్సవం తండ్రికి ఫిర్యాదు చేస్తే భోజపండిట్ ఆయన పేరు, తల్లి పేరు వామదేవి, తండ్రి పేరు భోజపండిట్. ఆయన నేను గడతాను బాబు డబ్బులు వదిలేసేయండి అని చెప్పేసి ఆయన ధనం ఇచ్చేసి, ఏంట్రా ఇది అని అంటే చదువుల్లో నాకు అంతగా పెద్దగా నేను నేర్చుకున్నది ఏమి లేదు, అవిద్య అది ఆ విద్య అవిద్య, దానికన్నా ఇది రాజవిద్య, రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం భగవత్ సంబంధమైన విద్య కాబట్టి నాకు ఇది ఆసక్తిగా ఉంది అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత తండ్రి ఏదో విధంగా పిల్లాడికి కాస్త చదువు నేర్పిద్దామని చూస్తుంటే ఆయన ఎక్కువగా భక్తి భావన పట్ల ఆసక్తి చూపిస్తున్నాడు. తల్లి చెప్పిందనమాట, మీరు అతను ఎక్కువగా దీనిలో పట్టుబట్టి ఉపయోగం లేదు, భవిష్యత్తులో అతను గొప్ప సన్యాసి కావచ్చు, 10 మందిని కాదు 1000 మందిని ఉద్ధరించవచ్చు, తల్లి కృష్ణ భక్తురాలు అనమాట, అందుకని ఆ విధంగా ఆయన ప్రోత్సహిద్దామని చెప్పేసి అన్నామె అని అంటే ఇక తండ్రి కూడా సరే అని చెప్పేసి ఊరుకున్నాడు. ఇంతలో ఏమైందనంటే ఈయన చేసేటువంటి ఆగత్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ అప్పు కట్టడం సరిపోయింది అనమాట. ఆయన డబ్బులు కడుతున్నాడు, అప్పు అయిపోయింది. అప్పు అయిపోయిన తర్వాత చివరికి ఒక నిరంజన్ అనేటువంటి ఒక వ్యాపారస్తుడు ఈయన దగ్గర ధనము దానికి వడ్డీ అన్ని వేసేసి చాలా చాలా పెద్ద అప్పు అయిపోయింది. ఆ అప్పు తీర్చే లోపల ఏమైందంటే తండ్రి చనిపోయాడు, కొంతకాలానికి తల్లి చనిపోయింది. అంటే జయదేవ గోత్సవం దేంతో మిగిలాడంటే ఒక ఇల్లు, ఇంటితో పాటు అప్పు, దీంతో మిగిలాడు. వీటన్నిటితో పాటు ఆయనకి నదిలో రాధామాధవ విగ్రహాలు దొరికినాయి, అది ముఖ్యమైనది. నదిలో స్నానం చేస్తే రాధామాధవ విగ్రహాలు దొరికినాయి, ఆ విగ్రహాలు మిగిలినాయి ఆయన దగ్గర. ఆ నిరంజన అతను వచ్చి నాకు అప్పు కడతావా లేదా అని చెప్పేసి అంటే భౌతిక జగత్తులో అన్ని అశాశ్వతం, ఇందులో కొత్తగా ఏముంది, ఇల్లు నువ్వు తీసేసుకో అని చెప్పి ఇల్లు రాసిచ్చేశాడు. ఇంక ఇల్లు కూడా లేదు, ఇంక మిగిలింది ఏంటంటే ఆయన రాధామాధవ విగ్రహాలు అంతే. ఇలా తీసుకున్నాడు ఆయన ఇంటిని, అక్రమంగా అతను తీసుకునేసి తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసే లోపు ఏమైందంటే ఆయన కొంపకి నిప్పు అంటుకుంది. వెంటనే ఆయన కూతురు పరిగెత్తుకుంటూ జయదేవ గోత్సవం దగ్గరికి వచ్చి మా ఇల్లు నిప్పు అంటుకుందని చెప్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి సహాయం చేశాడు, సహాయం చేద్దామని వెళ్ళాడంట ఆయన. ఎప్పుడైతే జయదేవ గోత్సవం ఆయన ఇంట్లోకి వెళ్ళాడో మంటలన్నీ ఆరిపోయినాయి. పొద్దున్నే మనం పాడుతాం చూడు ఏమని, సంసార దావా నెలలేడు లోక త్రాణాయ కారుణ్య ఘనాగరం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణ వస్య ఉందే గురు. సంసార దావానలనం అనే దాన్ని చల్లార్చే వాళ్ళు ఎవరంటే దాని మీద కరుణ అనే వర్షం కురిపించేటువంటి ఆధ్యాత్మిక గురువు అనమాట. సో జయదేవ గోత్సవం ఒక లక్షణం చిన్నప్పటి నుంచి ఉంది, కరుణ అనేటువంటి గుణం, క్షమించడం అనే గుణం చిన్నప్పటి నుంచి ఉంది. నేను ఎవరో భక్తుడు అడుగుతున్నాడు మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్లాలంటే ఏం చేయాలన్నాడు. నేనన్నాను నాకు తెలిసింది నేను ప్రయత్నించేది ఒకటి ఉంది, అదేంటంటే క్షమించడం. ఎన్నెన్నో చోట్ల ఎన్నెన్నో రకాలుగా మనము ఎన్నో పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, క్షమించడం నేర్చుకుంటే ముందుకెళ్తామని చెప్పాను. కష్టం అదే అన్నాడు. నేనన్నా నీకే కాదు నాకు కూడా కష్టమే కానీ నేర్చుకుంటున్నానని చెప్పాను. ఆ జయదేవ గోస్వామి తన ఇంటిని అన్యాయంగా లాక్కున్నా కూడా క్షమించి అతనింటికి ఇబ్బంది కలుగుతుంటే వెళ్ళాడే. అప్పుడు ఆ నిరంజన చేసిన తప్పు తెలుసుకుని మీ ఇల్లు మళ్ళీ తిరిగి మీకు ఇచ్చేస్తానో తీసుకున్నంటే అవసరం లేదు, ఇది భగవత్ సంకల్పమే, ఇది సత్య సంకల్ప ఈశ్వర, నేను నా విగ్రహాలు ఉన్నాయి నాకు చాలని చెప్పేసి ఆయన ఆడి నుంచి బయలుదేరి ఆయన పూరికి ప్రయాణం వెళ్ళిపోయాడు అనమాట. పూరికి వెళ్ళిపోయిన తర్వాత పూరి జగన్నాథస్వామి మందిరంలో ఆయన సేవ చేస్తూ జగన్నాథస్వామి మీద గీత గోవిందం అని చెప్పి గొప్ప కావ్యాన్ని రాశాడు. చాలా గొప్ప కావ్యం అది. ఆ గీత గోవిందంలో దశావతార స్తోత్రం అనేది అత్యంత ప్రధాన్యమైనటువంటిది అనమాట. భగవంతుని యొక్క దశావతారాలు వర్ణిస్తూ ఆయన గీత గోవిందం రాశాడు. ఆ గీత గోవిందం రాసిన తర్వాత భగవంతుడు ఏం చేశాడు, అక్కడ ఒక కుటుంబంలో ఎవరో భార్యాభర్తలు సంతానం లేదని భగవంతుడి దగ్గరికి వస్తే వాళ్ళకి ఒక కుమార్తె జన్మించి ఉంటుంది, ఆ కుటుంబం వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళకి భగవంతుడు చెప్తాడు, నీ కుమార్తెను జయదేవ గోస్వామి అనే భక్తుడు ఉన్నాడు ఆయనకి ఇచ్చి వివాహం చేయండి అని. ఆ కుమార్తె పేరు పద్మావతి. జయదేవ గోస్వామి పద్మావతిల వివాహం అలా జరుగుతుంది, భగవంతుని యొక్క సంకల్పం చేత ఆయన వివాహం చేసుకున్నాడు. మామూలుగా ఆయనకి గురుశాస్త్రంకి వెళ్ళేటువంటి ఉద్దేశం ఏమీ లేదు, జీవితాన్ని సేవ చేస్తూ ఉండాలనుకున్నాడు. భగవంతుడు ప్రేరేపించాడు ఈ విధంగా నువ్వు చెయ్యి ఇది నా ఆజ్ఞానని. అందువల్ల ఆయన పద్మావతి దేవిని వివాహం చేసుకుని గురుశాస్త్రం అని ప్రవేశించాడు. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఆయన తిరిగి బెంగాల్ వెళ్ళిపోతాడు. నవద్వీపులో చాలా చాలా కాలం ఉంటాడు ఆయన. నవద్వీపులో ఉన్నప్పుడు ఆయన యొక్క పాండిత్యాన్ని చూసి ఆ దేశపు రాజు ఆయన ఎంతో గౌరవించి ఆయనకి బోలెడన్ని డబ్బులు ఇస్తాడు. బోలెడెంత ధనము ఏమి బస్తాలు బస్తాలుగా ఇస్తాడని ఇచ్చి ఆ ధనాన్ని నువ్వు తీసుకెళ్ళు అని చెప్పేసి పంపిస్తాడు. జయదేవ్ కోసం ధనాన్ని తీసుకుని వస్తూ ఉంటే దారి మధ్యలో దొంగలు ఏం చేస్తారంటే ఈయన దగ్గర ఉన్న ధనం అంతా దోచుకునేసి నువ్వు మాకు ధనాన్ని అంతా ఇచ్చేస్తే నిన్ను నేను వదిలిపెడతామని చెప్తారు. ఆయన అంటాడు ఎట్లా వచ్చింది ఎట్లా పోతుంది ఇందులో కొత్తదే ఉంది అని చెప్పి అనుకుని ధనం అంతా కూడా ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు అనుకుంటారు ధనం తీసుకున్నాం బాగానే ఉంది కానీ రాజుగారి దగ్గరికి అయితే ధనం తీసుకుంది మళ్ళీ వెళ్ళి రాజుగారు చెప్తే రాజు మనల్ని ఉక్కు పాత్ర వేసేస్తాడు కాబట్టి వెళ్ళకుండా చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు ఆ జయదేవ గోస్వామికి కాళ్ళు చేతులు తీసేస్తారు. కాళ్ళు చేతులు తీసేసి నువ్వు నీ జీవితం ఇంత అని చెప్పి చెప్పేస్తాడు. కానీ జయదేవ గోస్వామి ఏం చేశారంటే హ్యాండ్ మైక్ తీసుకోండి లేదా కార్డ్లెస్ మైక్. జయదేవ గోస్వామి ఏం చేశారు భగవంతుడు నాకు ఇలా ప్రేరేపించాడు
హరిబోల్
భగవంతుడు ఈ విధంగా సంకల్పించాడు జరిగింది జరుగుతుందని వదిలేశాడు. ఇప్పుడు నమే భక్త ప్రణశిస్తానని గీతలో చెప్పాడు గీత గోవింద పాడిన జయదేవ గోస్వామికి కాళ్ళు చేతులు లేవు. ఆయన ఏం చేస్తున్నాడు ఒక పాడుబడిపోయిన బావిలో ఉండి గీత గోవిందాన్ని పాడుతున్నాడు అనమాట. పాడుతుంటే అప్పుడు ఒక రాజు అది గుర్తించి పాట విని భగవంతుని కీర్తన విని చూసి అనే రాజు ఆయన బయటికి తీసి రక్షిస్తాడు అనమాట. ఆ విధంగా ఈ జయదేవ గోస్వామి రక్షించబడతాడు. జయదేవ గోస్వామి రక్షించబడిన తర్వాత ఆయన మళ్ళీ లక్ష్మణ సేన యొక్క స్థానంలోనే ఉంటాడు. ఈ రోజు కూడా మీరు మాయాపూర్ వెళ్తే చంపహట్టి అనే ఒక ప్రదేశం ఉంటుంది, అక్కడ జయదేవ గోస్వామి నివసించిన ప్రదేశం. అది లక్ష్మణ సేను జయదేవ గోస్వామికి అక్కడ ఉండమని ఏర్పాటు చేశాడు. అక్కడ చంపక వృక్షాలు ఉంటాయి, అవి అచ్చం చైతన్య మహాప్రభు వర్ణంలో ఉంటాయి అన్నమాట. జయదేవ గోస్వామికి ఆ ప్రదేశంలో చైతన్య మహాప్రభు దర్శనం ఇచ్చాడు. అంటే జయదేవ గోస్వామి వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు ఇంకా రాలేదు, కానీ చైతన్య మహాప్రభు జయదేవ గోస్వామికి అప్పుడు దర్శనమిచ్చి అన్నాడు నువ్వు గీత గోవిందం ఏదైతే పూరిలో రాసి వచ్చేసావో జగన్నాథ్ పూరిలో నేను అవతరించి పూరి వెళ్ళి అక్కడ ఉండి రోజు ఆ గీత గోవిందం విని ఆస్వాదిస్తానని చెప్పి వరమిచ్చాడు. చంపహట్టి అనే ప్రదేశం ఈ రోజు కూడా మీరు నవద్వీప్ వెళ్తే అక్కడ చూడొచ్చు అనమాట. చైతన్య మహాప్రభు యొక్క దర్శనం ఆయన అవతరించక ముందే జయదేవ గోస్వామి చేసుకున్నారు. అది జయదేవ గోస్వామి యొక్క భక్తి అనమాట. చివరికి జయదేవ గోస్వామిని లక్ష్మణ సేను ఒక కచేరీలో సత్కరిస్తూ ఉన్నప్పుడు ఈ నలుగురు దొంగలు కూడా అక్కడికి వచ్చారు, ఎందుకంటే దానం చేస్తున్నాడు రాజు తీసుకుందామని. అప్పుడు జయదేవ గోస్వామి వాళ్ళని చూశాడు, వాళ్ళు భయపడ్డారు. ఇప్పుడు మనం చూశాడు ఈయన ఖచ్చితంగా మనల్ని పట్టించేస్తాడు రాజు కాని. జయదేవ గోస్వామి లక్ష్మణ సేను పిలిచి చెప్పాడు, ఈ నలుగురు కూడా నాకెంతో సహాయం చేశారు, నాకు భౌతిక జగత్తులో వైరాగ్యం రావడానికి నాకెంతో సహాయం చేసిన మహానుభావులు వీళ్ళు, వీళ్ళకి బాగా ధనము మూల్యం అంతా ఇచ్చి పంపించాడు అని. వాళ్ళకి ఆశ్చర్యమైపోయింది, కాళ్ళు చేతులు తీసేసి పాడుబడిన బావిలో పడేస్తే మనల్ని పోయి రాజుకి ఏమని పరిచయం చేస్తున్నాడు, భౌతిక జగత్ పట్ల వైరాగ్యం నేర్పించిన మహానుభావులు వీళ్ళు అంటున్నాడు అని చెప్పి వాళ్ళు భయపడితే భయపడితేనే ధనం తీసుకున్నారు. మళ్ళీ రాస్తూ అన్నాడు జయదేవ గోస్వామి, దారిలో వెళ్తుంటే ఎవరైనా దొంగలు దోపిడీ చేయ వాళ్ళే దొంగలు వాళ్ళ దగ్గర ఎవరు తీసుకుంటారు, ఎవరైనా దొంగలు దోపిడీ చేసి సైన్యాన్ని తోడించి పంపించండి అన్నాడు. సరే సైన్యాన్ని కూడా తోడించి పంపించారు. అక్కడ దారిలో ఆ సైన్యం అడిగారు అనమాట వీళ్ళని, అయ్యా మీరు అంత పెద్ద జయదేవ గోస్వామికి ఏ విధంగా మీరు దగ్గర అయ్యారు, ఏ విధంగా మీరు బంధువులు అయ్యారు చెప్పండి అని. వీళ్ళు ఏంటంటే భయపడి వీళ్ళు ఏమన్నారంటే బంధువులే పడ ఏం కాదు, వేరే రాజ్యంలో పెద్ద తప్పు చేశాడు, తప్పు చేస్తే రాజుగారు శిరస్సును ఖండించమన్నారు, మేము జాలితో దయ తెలిసి కాళ్ళు చేతులు ఖండించేసి పాగుడుపడిన బావిలో పడేసాము, ఆయన మీద జాలి చూపించాము, ఆ విధంగా మేము ఆయనకి తెలుసు అని చెప్పాను. చూడండి ఎంత పెద్ద అపరాధం. ఆ మాట వాళ్ళు అన్నారో లేదో వెంటనే వాళ్ళ కింద ఉన్నటువంటి భూమి నిలువున చీలిపోయి వాళ్ళ భూమిలో పడిపోయి చనిపోయారు అనమాట. సైనికులు భయంతో పరిగెత్తి రాజుకు చెప్పారు జరిగింది. ఆ రాజు జయదేవ గోస్వామిని పిలిచి అడిగాడు, ఏంటి ఏం జరిగింది నిజంగా చెప్పండి అంటే అప్పుడు చెప్పాడు జయదేవ గోస్వామి, ఏం లేదు ఈ విధంగా నా దగ్గర ధనాన్ని వాళ్ళు దోపిడీ చేసి నా చేతులు కాళ్ళు తీసేశారు, మళ్ళీ భగవద్ అనుగ్రహంలో నాకు ఆ చేతులు కాళ్ళు లభించినా నేను అనుకున్నాను వీళ్ళు నాకు వైరాగ్యాన్ని నేర్పించిన వాళ్ళని, కానీ వాళ్ళు దానికి విరుద్ధంగా అబద్ధం చెప్పారు కాబట్టి భూదేవి దేనైనా సహిస్తుంది కానీ భక్తుల మీద నింద వేసినా భక్తులకి అపరాధం చేసిన ఆమె సహించదు, దానివల్ల ఇలా జరిగిందని చెప్పేసి అన్నాడు. చివరి కాలంలో జయదేవ గోస్వామి ఆయన తన రాధామాధవ విగ్రహాన్ని ఆయన పూరికి తీసుకొచ్చి పూరిలోనే సేవించాడని చెప్తారు. మధ్యలో ఆయన బృందావనం వెళ్తాడు, రాధామాధవ విగ్రహాలు అక్కడ పెట్టి సేవిస్తాడు. ఆ బృందావనం వెళ్ళినప్పుడు అక్కడ జైపూర్ మహారాజు ఈయన దగ్గర రాధామాధవ విగ్రహాలు తీసుకుంటాడు అనమాట. జయదేవ గోస్వామి అంతర్ధానం తర్వాత ఇప్పుడు కూడా మీరు వెళ్తే జైపూర్లో రాధామాధవ అసలు విగ్రహాలు ఉన్నాయి, ప్రతిభామూర్తులు వచ్చి బృందావనంలో ఉన్నాయి. సో జయదేవ గోస్వామి యొక్క ప్రియమైన విగ్రహాలు రాధా మాధవులు. సో మనం రోజు పాడుతూ ఉంటాం కదా, జయరాధా మాధవ కుంజబిహారి అనేసి. ఆ రాధామాధవ ఎవరికి ఇష్టమైన మూర్తులు అంటే జయదేవ గోస్వామికి ఇష్టమైనటువంటి మూర్తులు అనమాట. అలాంటి ఆ రాధామాధవులను ఎప్పుడు కూడా సేవించేవాడు కాబట్టి ఆయన జీవితంలో కాళ్ళు చేతులు పోవడం లాంటి ఇబ్బందిని పొందినా కానీ భక్తి అనేటువంటిది అన్నిటికన్నా ముఖ్యమైనదని చెప్పి ఆయన నిరూపించాడు. హరే కృష్ణ. సో సమయాతీతమైంది, మనం ఈసారి దశావతార సూత్రం పడొచ్చు. శ్రీ జయదేవ గోస్వామికి, శ్రీల ప్రభుపాదికి, శ్రీమద్ భాగవతంకి నిత్య గౌరవ ప్రేమనంది. హరిహరి బోల్.